నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతృవే నమః. మహాభక్తాయ నమః. గురుదేవులు మనకు ప్రసాదించిన ఒక మహత్తరమైనటువంటి ఆయుధం ఒకటి ఉంది. మీకు అందరికీ తెలుసు, మాతాజీ కూడా అనేక సార్లు ప్రస్తావించారు. అది శ్రీ కాళీప్రసాద అష్టకం. ఈ అష్టకాన్ని నిత్యము పఠించుకున్నట్లయితే మనకి ఉండేటువంటి అన్ని కష్టాలు కూడా, అష్ట కష్టాలు కూడా దూరంగా వెళ్లిపోతాయి. ఏ పరిస్థితుల్లోనూ కూడా మనని దరిచేరవు, మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలగజేయవు అని చెబుతూ అందులో అంతర్గతంగా ప్రతిరోజు ఒక్కొక్క పద్యాన్ని అమ్మ, శ్లోకం అష్టకంలో ఒక్కొక్క పద్యాన్ని అమ్మ ప్రతిరోజు చదువుతున్నారు కూడా. 2 రోజుల క్రితం ఎప్పుడో ఒకసారి చదివారు. వేదం బుడులు తల్ల క్రిందగా చదివిన్, వేయేండ్లు గొరాట వీధిం పిందప మాచని చేయన్, ఏ విశ్వేశ్వరి ఉండగరాదో తన్ మహనీయమూర్తిని కృపా రాసి నిన్ను చూచని గాథలు సాటి భవాబ్ది దాటవలదా కాళీప్రసాద ప్రభు అన్నా. మనం వారం రోజుల నుంచి సత్సంగాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా గురుదేవుల యొక్క గాథలు చెప్పుకుంటున్నాం కదా. ఆ గాథలు మహాప్రవాహంలాగా నడుస్తున్నాయి. అది గంగా ప్రవాహమో ఇంకా అంతకంటే ఇంకా అమృత ప్రవాహం. ఆ ప్రవాహంలో నేను కూడా ఒక చిన్న, ఎట్లా అంటే గురుదేవులు శ్రీకృష్ణావతారంలో చక్కగా విందు భోజనాలు చేస్తూ అడవిలో పెరుగు అన్నంతో పాటుగా మధ్య మధ్యలో ఆవకాయ ముక్కల్ని నంచుకుంటున్నట్టుగా, అంటే గురుదేవులు మాతాజీ 2 రోజుల క్రితం మాట చెప్పారు. ఈరోజు మనం కృష్ణుని గురించి చెప్పుకుందామని అన్నారు. ఆ సందర్భంలోనే అన్నారు కదా బాబుజీకి మజ్జిగ అంటే చాలా ఇష్టము అని. సరే, బాబుజీకి మజ్జిగ అంటే బాగా ఇష్టము అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చింది నాకు. ఎందువల్ల గురుదేవులకు మజ్జిగ అంటే బాగా ఇష్టము అని అంటే, దీనికి వీరి పూర్వావతారమైనటువంటి శ్రీకృష్ణ అవతారంలో వారు ఎప్పుడు కూడా ఆ పాలు పెరుగు వీటితోటే ఆ వెన్నతోటే కదా వారు ఎక్కడో ఆ అవతారం యొక్క ఇదే కాబట్టి ఇప్పుడు స్వామికి కూడా ఆ పెరుగు పాలు మజ్జిగ అంటే ఎక్కువ ఇష్టం అని మనకి నాకు సమాధానం వచ్చింది. అయితే ఇంకొక విశేషం ఉంది. అయితే అసలు గోపికలు ఈ పాలు పెరుగు ఈ వృత్తిలో ఎందుకు వాళ్ళు అసలు ఆయన ప్రత్యేకంగా ఈ గో మందల్లోకి ఎందుకు వెళ్లారు అని ఆలోచిస్తే ఈ పాలు పెరుగు కోసమే అని అనిపించవచ్చు. కానీ అంతర్గతంగా ఆయన ఈ గోపికలందరూ ఏం గ్రహించారు స్వామిని చూసి, ఎప్పుడు కూడా నిరంతరం పాలు చిలకడము అందులో నుంచి వెన్న తీయడము అదే స్వామి కల్పించడము అనేటువంటి దాన్ని వారు గ్రహించారు. అంటే స్వామికి ఇష్టమైనది అది అంటే, మళ్ళీ ఇక్కడ వెళ్ళినడిగి వెనక్కి వెళ్తే అమృత బిందువు నిషత్తు జ్ఞాపకం వస్తుంది. అమృత బిందువు నిషత్తులో చెప్తారు కదా, గవానాం అనేక వర్ణానం, ఆవులు అనేక రంగులుగా ఉంటాయి కానీ ఆవు పాలు అన్ని కూడా ఒకే రంగులో ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ అంటున్నారు ఈ పాలులో వెన్న ఉంది కదా, ఈ ప్రపంచంలో ఉండేటువంటి సకల జీవకోటిలోనూ కూడా ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పదార్థాన్ని తెలుసుకోవాలి అంటే ఆ ఆవు పాలని నిరంతరం కూడా మనస్సు చేత మరీ మరీ మదిస్తేనే మనకి ఆ వెన్న వస్తుంది, ఆ పరమాత్మ వస్తువు యొక్క దర్శనం అవుతుంది అని మనకి మళ్ళీ స్వామివారు చెప్పారు. సరే, ఈ విధంగా నడుస్తుంటే నాకు మళ్ళీ గురుదేవులు చెప్పిన మన నిత్య ప్రార్థనలో ఉంది కదా, సత్య సుందర స్వరూపుడైన ఓ పరమేశ్వర. దీని గురించి మన రమణ ప్రసాద్ గారు చెప్పారు, అక్కడి తాత్పర్యాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి, చదువుకోండి. ఆ పుస్తకాలు మీరేం ఖరీదు పెట్టి కొనక్కర్లేదు, మన బృందావనంలోనే ఉన్నాయి. సరే, అందులో మొట్టమొదటి చెప్తోంది సత్య సుందర స్వరూపుడైన ఓ పరమేశ్వర. స్వామిని మనం సంబోధిస్తున్నాం, నాకు ప్రసాదించు అని అడుగుతున్నాం. ప్రసాదించు అని అడుగుతున్నాము అంటే దానికి తగినటువంటి పాత్రతనే మనం సంపాదించుకోవాలా. సంపాదించుకోవాలి అంటే మొట్టమొదటిలోనే సత్యముగాను పవిత్రముగాను మృదువుగాను ఉండు వాక్కును నిర్మలముగా అంతఃకరణమును మాకు ప్రసాదించుము అన్నారు. అంటే నిర్మలమైన మొట్టమొదటి స్టెప్, మనకి నిర్మలమైన అంతఃకరణ కావాలి. ఆ నిర్మలమైన అంతఃకరణ కావాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ మనం గురుదేవుడు మళ్ళీ ఆఖరిలో మళ్ళీ దాన్ని రిపీట్ చేశారు, నిరంతరము భగవన్ నామస్మరణ ఏ నీ జిహ్వయందు నిలిచి ఉండాలా, నీ దృష్టిలో ఎప్పుడు కూడా ఆ లక్ష్యార్థ స్వరూపమే ఉండాలా, ఈ జన్మమే మా కడసారి జన్మ అయి ఉండాలా అనేటువంటి ఈ సంకల్ప రహితంగా ఉన్నప్పుడే అది మనకి ఆ నిర్మలమైన అంతఃకరణ కలుగుతుంది. ఆ నిర్మలమైన అంతఃకరణ కలిగినటువంటి ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, గురుదేవుడు తో ఒక చిన్న ఇది వరకు ఒకసారి చెప్పినదే కానీ మళ్ళీ ఏంటంటే ఈ ఎన్నో విషయాలు మనం చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఎందుకు చెబుతున్నాం అని తారంగ పరబ్రహ్మ శాస్త్రి గారు కూడా చెబుతున్నారు, ఎందుకంటే అది మన మనసులో బాగా నాటుకోవాలి కదా అని. అదే మన నిత్య కృత్యంలో మన అనుసరణలో ఎక్కడెక్కడ తప్పుటలు చేస్తున్నాం అనే విషయాలని అది మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తుంటుంది. ఇప్పుడు అనుకున్నాం కదా, సత్యముగాను పవిత్రముగాను మృదువుగాను ఉండే వాక్కును అని అన్నాం కదా. అంటే ఈ సత్యమైన వాక్కును ఎలా పలగాలి అంటే, మన ఎదురుడు కనిపించేటువంటి స్వరూపాన్ని సత్య స్వరూపంగా మనం గుర్తించినప్పుడే కదా మనం సత్యంగా మాట్లాడదాం. సత్య స్వరూపంగా గుర్తించినప్పుడు వేరే వస్తువుగా గుర్తిస్తే అది సత్యంగా మాట్లాడినట్టు కానే కాదు, అది పుట్టి అబద్దమే మాట్లాడుతున్నాం అన్నమాట. మనం ఎదుట వస్తుంది సత్య వస్తువు అంటే ఎదుట ఉన్నది పరమాత్మ వస్తువు అనేటువంటి మనస్సులో కనుక గుర్తుంచుకుంటే మనం ఖచ్చితంగా ఏ విధమైనటువంటి తప్పటడుగు కూడా వేయడానికి వీలు లేదు. తర్వాత పవిత్రముగాను మృదువుగాను. సరే, ఈ మృదువు దగ్గరికి వచ్చేటప్పటికి పవిత్రము మృదువు కూడా అనేటప్పటికి వచ్చేటప్పటికి గురుదేవులతో చిన్న సన్నివేశం అది ప్రజెంట్ కొన్న గ్రామంలో గురుదేవుడు ఒకసారి మా గృహానికి వచ్చినప్పుడు ఆయన కాస్త అలాగా ఆ దొడ్లో పెరట్లో కొంచెం అటు ఇటు తిరుగుతుంటే అక్కడ మాకు పనిచేసేటువంటి ఒక పెద్ద కులం అమ్మాయి, ఒక అమ్మాయి పనిచేస్తోంది, తుడుస్తోంది. గురుదేవుడు దారి ఎదురు ఇలా వస్తున్నారు, ఆ అమ్మాయి ఎదురు తుడుస్తోంది. తుడుస్తుంటే మన సోదరులు ఒకరు అన్నారు కదా, ఆ అమ్మాయి పేరు సీత. అంటే అందరికి అలవాటు ఇది సుబ్బిగా ఇలాగ కొంచెం నీచవాచకంగా మాట్లాడడం అనేది మన నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఒకటి. అలాగే సీతే తప్పుకో అన్నారు. అంటే గురుదేవులు అన్నారు వెంటనే అండి ఏంటన్నారు, ఎవరి పేరు అది? సాక్షాత్తు జగన్మాత యొక్క పేరు. అంటే మనం ఏ విధంగా గుర్తించాలి అనేది దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో మనం ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరు నాతో సహా అందరూ ఏంటంటే ఏదైనా సరే ముందు మనం క్రమశిక్షణ మన దగ్గర నుంచే రావాలి కదా, కాబట్టి ఆ విధంగా నేర్చుకుని మనం నడుచుకుంటే అప్పుడు ఇంకా వెనకాల భాగాల్లో చెప్పినటువంటి మానవునికి మధ్య భేద బుద్ధి ఇవన్నీ వస్తాయా? రావడానికి లేదు, అవకాశమే లేదు కదా. అంటే ఒక్క స్టెప్ లోనే మొత్తం వేదాల యొక్క సారాన్ని అంతటినీ కూడా, సాధనకు సంబంధించినటువంటి విషయాలను అన్నింటినీ కూడా గురుదేవులు అక్కడ ప్రస్తావించారన్నమాట మనకి. ఇక రెండో స్టెప్ లో వస్తే, తను మన ధనములతో సదా ఇతరులకు మంచిది చేయుటకును. మా సోదరుడు గురుదేవుల దగ్గర ఉన్నాడు ఇప్పుడు, చందనం అని వాడు అంటుండేవాడు. తను మన ధనములతో ఇతరులకు ఏమి సాయం చేయక్కర్లేదు, కనీసం శ్రద్ద చేయకుండా ఉంటే చాలు అనేవాడు. అది మనం మనసులో పెట్టు జాగ్రత్తగా పెట్టుకుని ఉంచుకుంటే ఆ విధంగా మనం ఇతరులకి సాయం చేయడం అనే విషయం మొన్న గురుదేవుల యొక్క అందులో కూడా చెప్తున్నారు. మీరు ఎప్పుడు కూడా మీకు చేతనైనంత మీకు ఓపుకున్నంత తోటి మానవునికి సాయం చేయండి అని గురుదేవులు ఆ వీడియోలో చెప్తున్నారు. మనం సామాన్యంగా ఎక్కడో బయట ప్రపంచంలో మాట వదిలేయండి, ఇక్కడే చూడండి. ఒకసారి ఎప్పుడన్నా సరే జాగ్రత్తగా పరీక్షగా చూసుకుంటే కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, వయస్సు మించిపోయిన వాళ్ళు అనేక మంది ఆ తీర్థ ప్రసాదాలు వస్తున్నప్పుడు ఏమన్నా నా మటుకు నేను ఏమీ సహాయం చేయట్లేదు ఆలోచించండి. వారికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, మనం ఏమైనా ఇస్తున్నావా? నా ప్రసాదం నేను తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, చూసుకుంటా ఎదరికి వెళ్ళిపోవాల. మరి ఇదంతా సాధనలో గనక మనం ఈ విషయాలన్నింటినీ కూడా సాధనలో పెట్టుకుని ఉంటే అప్పుడు అందులో ఉండేటువంటి ఆనందం ఎంత ఉంటుంది అనే సంగతిని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే సమయం అయిపోయింది. సమర్థుల చరిత్రలో ఒక సమర్థులు, ఒక బ్రాహ్మణులు వారిని స్వామి నా వల్ల నాకు చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు, మరి నాకు తరించే మార్గం చెప్పండి అని అడిగితే, నాయన ప్రతిరోజు ఒక బొట్టు పెట్టుకున్న వ్యక్తిని చూసి నమస్కరించి భోజనం చేయి చాలు అన్నాడు. అతను అలాగే చేసుకుంటూ వస్తూ ఉండగా కొంతకాలం గడిచేటప్పటికి ఒక రోజు ఎవరు కూడా దొరకలేదు అతనికి. అంటే చాలా క్లుప్తంగా చెప్తున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. ఎవరు దొరకలేదు కాబట్టి ఏం చేయాలా అని అతను తపసా పడుతుంటే సాయంత్రం 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, సాయంత్రం కను చీకటి పడుతూ ఉంది. ఆ టైంలో ఎవరు ఏం చేయాలి ఏం చేయాలి, పని కొంచెం ఎదరికి వెళ్దాము అని అప్పుడు చూసినట్లయితే ఎవరన్నా దొరుకుతారేమో అని ఎదరికి వెళితే అక్కడ ఒక 4 వ్యక్తులు ఓ చెట్టు కింద కూర్చుని వారు ఏవో పంచుకుంటున్నారు. కానీ వారిని చూసేటప్పుడు నిజంగా వారి మనసు వారు ఎక్కడ ముఖాన్ని ఏమి అలంకరణ చేసుకుని లేరు. కానీ ఈ వ్యక్తికి, ఈ బ్రాహ్మణుడికి వారు అలా చేసుకున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తదేకమైనటువంటి దృష్టితో ఉన్నారు కాబట్టి, అదే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆ విషయం వారికి వెంటనే స్ఫురించింది. స్ఫురించి గబుక్కుని దొరికింది దొరికింది అంటూ ఊళ్ళోకి పరిగెత్తుకు వెళ్ళిపోయి హాయిగా అయితే ఈయన పరిగెత్తేటప్పటికి ఆ 4 కూడా దొంగలు ఏవో కొన్ని దొంగతనపు వస్తువులను వాళ్ళు పంచుకుంటున్న వాళ్ళు, ఈయన ఏదో బ్రాహ్మణుడు పట్టుకున్నాడు, ఈ ఊళ్ళోకి వెళ్ళి చెప్పేస్తాడు, మన జీవితం అయిపోతుంది దెబ్బతోడని చెప్పి పరిగెత్తు వచ్చి, బాబు ఇవి సొమ్ము నువ్వే తీసుకో అని చెప్పి ఈయనకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ ఈ సొమ్ములు ఈయన గారు ఏమి చేసుకోరా, ఏం చేసుకున్నాడు, మరి తీసుకుని వెళ్ళి ఆ ఊరు అయితే ఆ ఊళ్ళో ఉన్నటువంటి రాజుగారికి లేకపోతే ఆ అధికారికి అప్పు చెప్పేసేసి అంటే ఆ అధికారి ఇతన్ని ఆ ప్రభుత్వ కొలువులో పెట్టుకుని అతని జీవితానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా చేశారు. కాబట్టి మనకి ఈ సాధనలో అది ప్రాపంచికంగానే అటువంటి సౌకర్యాలు కలిగించినటువంటి పరమేశ్వరుడు మనకి ఈ సాధనలో ఒక లక్ష్యాధారం పెట్టుకుంటే చాలు. ఎన్నో కథ, ఒక్క నియమం, ఒకే ఒక్క నియమం పెట్టుకుంటే ఆ ఒక్క నియమం మనల్ని గురుదేవుడి సన్నిధికి చేరదీస్తుంది అని చెప్పి మీ యొక్క సమయాన్ని కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నందుకు నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నా. హరి ఓం సత్.